నేర్చుకుని 6 నెలలు అయ్యాక ఇప్పుడు నాకు విద్యలన్నీ వచ్చినట్టేనా అనుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏం ఎరగనట్టుగా ఈ మారువేషంలోనే గురువుగారు మొత్తం విద్య వచ్చిందా అన్నట్ట. అంతా వచ్చిందిరా, ఇంకొక పిసర మిగిలింది అన్నట్టు ఆయన. అదేమిటది, నీకు కుష్ఠరోగం క్షయరోగం ఇవి తగ్గించే ఒక్కటి మాత్రం పూర్తిగా నేర్పలేదు. తర్వాత ఆహారం ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు తినేవాడికి కొన్ని రోగాలు వస్తాయి, దానికి 2-3 రుచుల విరసపు రోగం అని పేరు. మొత్తం రుచులు 6 ఉంటాయి, ఈ 6 కలిపి షడ్రుచులు అంటారు. తీపి, కారం, మళ్ళీ పులుపు, వగరు, చేదు, కటుత్వం, ఈ 6 కలిపి ఏమని పేరు అనమాట, షడ్రుచులు. ఈ షడ్రుచులు ఎంత పడాలో అంత పడాలి. కడుపులో ఇందులో ఏది తక్కువైనా ఆ మనిషికి రోగం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు పట్టం లేదో అయి పట్టం లేదో అని పూర్తిగా తీపి తినడం మానేసినా అనారోగ్యం వచ్చి ఎముకలు దెబ్బతింటాయి. పడుతుందని ఎక్కువ తిన్నా అనారోగ్యమే, అంటే దొరికాయి కదా అని ఎక్కువ బూర్లు తినకూడదు, అసలు తినకుండానే ఉండకూడదు. దొరికాయి కదా అని దానిమ్మకాయలన్నీ గింజలు కోసి తినకూడదు, అసలు తినకుండా ఒక్క గింజ తినకుండా ఉండకూడదు. బొత్తిగా కాకరకాయని ద్వేషించకూడదు, ఎక్కువ తినకూడదు. అంటే ఇది పెద్ద సమస్య ఇది. అందుకే ఆహారం ఎంతో కొంతైనా పడితే కానీ శరీరం నిలబడదు, అసలు పడకపోయినా ఎక్కువైనా అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకని బియ్యం వద్దు అని ఒకడు, బియ్యం వద్దుట, బియ్యం మాని, ఇంకోటి వచ్చి కాకరకాయ మాని, ఇంకోటి వచ్చి కేకరకాయ మాని, అసలు నూనె వద్దంటాడు ఒకడు, కొబ్బరి నూనె తినంటాడు ఒకడు, రబ్బర్ నూనె వేసుకో అంటాడు ఒకడు. ఈ పిచ్చాళ్ళు దేశానికి తగలబెడుతున్నారు అనకూడదు కానీ, ఎందుకంటే అసలు ఏమి తినకుండా ఏం చేద్దామని. అంతకంటే ఒక దెబ్బకి వెళ్ళి సముద్రంలో దూకి చస్తే శని వదిలిపోతుంది. ఎంత ఇలా అన్నాను నేను అనుకోకండి, అన్నీ శుభ్రంగా ఎంతో కొంత తినాలి, ఆరోగ్యాన్ని బట్టి కొంచెం తగ్గించాలి. బొత్తిగా ఏమీ తినకపోతే శరీరం నిలబడద్దా అంటే భగవంతుడు ఏమన్నా, అమాయి కూడా మన శరీరంలో ఏ అవయవమునకు ఏ వస్తువు అవసరమో ఆ వస్తువులు సృష్టించాడు, అనారోగ్యం కలిగించే వాటిని వద్దని నిషేధించాడు, అందుకే ఆయన మధ్యలో లాంటివి వద్దన్నాడు. అంతే తప్ప అసలు ఆహార పదార్థాలు దొండకాయ వద్దుట, బెండకాయ వద్దుట, ఆనబకాయ వద్దుట, ఆనబకాయ తింటే నువ్వు పీరుగైపోతావు అంటాడు, దోసకాయ వద్దంటాడు, ఇంకోటి వద్దంటాడు, ఇంకోటి వద్దంటాడు, చివరికి ఏం తింటావు, మిమ్మల్ని నేను నన్ను మీరు తినాలి చివరికి. కాబట్టి అలా 100 బతికే కంటే తొందరగా పోవడం కూడా సుఖం. అందుకని శుభ్రంగా నేను మాత్రం ఏం చేస్తున్నానంటే ఏదో ఒకటి రెండు తగ్గించి అంతో ఎంతో ఏది కనబడే తినేసే శుభ్రంగా తినేడు ఈ రోజు నుంచి. కాకపోతే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతిగా తినకండి, మితం మంచిది. మితభుక్కు హితభుక్కు, మనకు ఒకనొకప్పటి గొప్ప ఘట్టం అది. చరకుడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు ఉన్నాడు. ఈ చరకుడు వైద్యశాస్త్రం రాద్దామనుకున్నాడు, వైద్యశాస్త్రం కోసమని అశ్వినీ దేవతల్ని ప్రార్థించాడు. అప్పుడు అశ్వినీ దేవతలు 2 పిట్టలై ఎదురెదురుగుండా ఆయనకు ఎదురుగుండా నిలబడి కొమ్మ మీద ఇటో పిట్ట ఇటో పిట్ట చెరోవైపు 2 కొమ్మల మీద నిలబడి, ఈ 2 పిట్టలు నిజానికి అశ్వినీ దేవతలవి, అవి కూసేయట, కోరు కోరుక్ అన్నది ఒకటి, రెండోది మితభుక్ హితభుక్ అందిట. అప్పుడు ఆయనకు అర్థమైంది, కోరుక్కు కహ అరుక్కు, అరుక్కు అంటే రోగము లేనివాడు, కహ ఎవడు, కహ అరుక్కు కోరుక్కు అనమాట, ఎవడికి రోగం ఉండదు అని ఒక పిట్ట అన్నది. అశ్విని దేవతల్లో ఒక ఆయన పిట్ట రూపంలో కోరుక్ అన్నాడు, రోగము లేనివాడు ఎవడు. రెండో పిట్ట సమాధానంగా మితభుక్ హితభుక్కు, మితముగా తిను కొంచెం తిను, హితభుక్కు అది నీకు పడుతుందో లేదో తెలుసుకుని తిను. నీ శరీరమునకు పడని కొన్ని విష పదార్థాలు ఉంటాయి, వాటి జోలికెళ్ళకు, భగవంతుడు నీ శరీరానికి ఏది పడుతుందో చెబుతాడు, అలాంటి పదార్థాలు తిను. తక్కువ తిను, పిచ్చి పిచ్చి పదార్థాలు తినకు. సాధ్యమైనంత వరకు ప్రతి పదార్థంలోనూ కొన్ని విటమిన్లు ఉంటాయి, అవి స్వల్పముగా తిను, కాకపోతే ఔషధంలో తిను. ఒక్క దానిమ కింద తింటే కొంపేయగలదు, కానీ ఆ ఒక్క దానిమ కింద ఏం చేస్తుందో తెలుసా, మీకు ఈ పళ్ళ కింద ఉన్నటువంటి చిగుళ్ళని గట్టిపరుస్తుంది, అది కడుపులోకి వెళ్ళి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. ఒక్క తులసాకు రోజు నవ్వాలండి, అప్పుడు కంఠంలో శ్లేష్మం పోతుంది, కఫం పోతుంది. ఇలా ప్రతి పదార్థంలో శక్తి ఉన్నది, ఈ పదార్థములను మిశ్రితం చేసుకోవాలి. అందుకే వైద్యం చాలా విచిత్రమైనది, ఆహారాన్ని బట్టి వస్తుందని తెలిసే మన వాళ్ళు పచ్చం పెట్టారు అనారోగ్యం వచ్చినప్పుడు, తక్కిన వేళల్లో ఏం తినాలో చెప్పారు. యావజ్జీవితం ఏమీ తినకుండా కూర్చుంటే ఇంకేమిటి ఉపయోగం, దొండకాయ పడదట, బెండకాయ పడదట, సరే వంకాయ ఏమో కాశీలో వదిలేసేట, ఇంకేం వదిలేశాడు, ఉన్నదల్లా ఒకటి డబ్బు పెచ్చ ఒకటి మాత్రం వదలడు, అది మాత్రం కాశీలో వదలడు. రెండో డబ్బు పెచ్చ కనుక వదిలేస్తే కాశీలో శని వదిలిపోతుందంటే అది వదలడు, డబ్బు అన్నీ ఉండాలి. ఎందుకు పనికిరాని వంకాయో అది, లేదా కాకరకాయో, లేదా ఒక నేరేడు పండు, అవి మాత్రం కాశీలో వదులుతాడు, అవి వదిలేసేట, ఇంకేం తింటామండి చివరికి పాపం. కాబట్టి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, చదివి చదివి శాస్త్రాలు వైద్య శాస్త్రాలు జీర్ణించుకుని పెద్దలు చెప్పిన వాటిలో కొంచెం కఠినమైన చెప్పాల్సి వస్తుంది ఒక్కోసారి. మెల్లగా చెబితే అర్థం కాదు కొంతమందికి, అందుకని ఎంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎంత షుగర్ పేషెంట్ అయినా కొంచెం తీపి తినండి, అసలు తినకుండా ఉండకండి. అలాగని మరీ ఎక్కువ తినేయకండి. అలాగే ఏదైనా పడనది ఉంటే ఒక్క గింజైనా తినండి, అది శరీరానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఎంతో కొంత పడాలి. ఇవి నీకు నేర్పలేదు. ఈ ఇరు మూడు రుచుల వల్ల, ఆరు రుచుల వల్ల ఎక్కువైతే నష్టమేమిటి, తక్కువైతే నష్టమేమిటి, ఆహారం వల్ల శరీరం ఎలా నిలబడుతుంది, ఆహారం వల్ల అనారోగ్యం ఎలా వస్తుందో నేర్పలేదు. అది కూడా నేర్పుతానని ఇంకొక 10 రోజుల్లో ఈ రాజయక్ష్మం అనే రోగం, అంటే క్షయరోగం, కుష్ఠరోగం, ఈ రుచులు అధికమైనా తక్కువైనా వాటి వల్ల శరీరమునకు ఏ రోగం వస్తుందో ఆ రోగం ఎలా తగ్గుతుంది, ఈ చికిత్సా విధానం నేర్పాడు. మొత్తం మీద ఇతనికి కుష్ఠరోగం తగ్గించే శక్తి వచ్చింది, క్షయరోగం తగ్గించే శక్తి వచ్చింది, ఆపై పరమ పవిత్రమైన షడ్రుతుల యొక్క వికారములకు సంబంధించినటువంటి వైద్యం కూడా వచ్చింది. ఇప్పుడు అన్నీ వచ్చాక గురువుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి, గురువుగారండి నాకు పూర్తిగా వైద్యం వచ్చేసినట్టేనా, ఇంకేమైనా నేర్చుకోవాలంటే, ఏ నిన్నెవడు కొట్టేవాళ్ళేడురా, ఈ ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రం అంతా నీకు నేర్పాను, నా వైద్య శాస్త్రం కాదు దేవతలు నాకు అందించింది కూడా నీకు నేర్పాను, ఇటు మానవలోక వైద్యం దేవలోక వైద్యం రెండు వైద్యములు సంపూర్ణంగా నేర్చుకున్నావు నువ్వు, పాములు మొదలైనటువంటివి కాటు వేస్తే ఆ విషానికి ఎలా విరుగుడు అయ్యాలో కూడా నీకు తెలిసింది, ఒక్క ముక్కలో చెప్పాలంటే గురువుని మించిన శిష్యుడు అయ్యావు, ఇప్పుడు నిన్ను నేను జయించలేను వైద్య శాస్త్రంలో, గురువుగారిని కూడా ఓడించగలిగేంత పాండిత్యం నీకు వచ్చింది. ఒరే శిష్య, ఇది వరకు ఎలా ఉన్నా ఈ మధ్యకాలంలో చాలా చురుకుతనం వచ్చిందిరా నీకు, ఒక 6-7 నెలల క్రితం వేరు, ఈ మధ్యకాలంలో నీలో ఏదో మార్పు వచ్చింది, వచ్చిన విద్యలల్లా చక 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 నెమరు వేసేస్తున్నావు, బుర్రలో పెట్టుకుంటున్నావు, చెప్పింది చెప్పినట్టే కంఠస్థం చేస్తున్నావు, అప్ప చెప్పగలుగుతున్నావు, మళ్ళీ దాన్ని ప్రయోగిస్తున్నావు. ప్రయోగించడం అంటే ఏంటన్నమాట, ప్రాక్టికల్, కేవలం పుస్తకంలో వైద్యం ఉంటే కాదండో, దానిని వైద్యుడు ఎప్పుడూ కూడా నేర్చుకున్న విద్యా విధానాన్ని రోగుల మీద ప్రయోగించి వాళ్ళ రోగం తగ్గించి పరిశోధించి పరిశీలించి అప్పుడు గొప్పడవుతాడు. ప్రాక్టీస్ లేకపోతే ఎలా, మరి ప్రాక్టీస్ లేకపోతే కొమ్మ ముంచుతాడు, ఈ వైద్యంతో ఇతరులకి ప్రమాదం తెచ్చిపెడతాడు. నువ్వు చక్కగా పరిశోధన చేసావు, వైద్యుడివై రోగుల మీద వైద్య శాస్త్రాన్ని ప్రయోగించావు, నీ మందులు అందరికీ పనిచేస్తున్నాయి, నువ్వు ముట్టుకుంటే రోగం తగ్గుతుందని ప్రజలు నిన్ను పొగుడుతున్నారు, వైద్యం పూర్తిగా కంఠస్థము చేసావు, అనుభవం సంపాదించావు, ప్రజలను రక్షించావు, కీర్తి పొందావు, కేవలం ఈ 6-7 నెలల్లో నీలో ఏదో శక్తి వచ్చింది, ఆ అపార శక్తితో దివ్యశక్తితో ఎంత గొప్ప శాస్త్రం నేర్చుకున్నావు, అసలు నువ్వు నా శిష్యుడివేనా అని నాకే అనుమానం కలుగుతుంది. అయితే ఇందులే నా శిష్యుల్లో ఒక్క శిష్యుడు ఇటువంటి ప్రతిభావంతుడు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చూసేవాళ్ళు కూడా గురువుని మించిన శిష్యుడు అని నిన్ను పొగుడుతున్నారు. ఎప్పుడు గురువు కదా ఆనందమేనండో, గురువులకు ఎప్పుడు ఆనందమో తెలుసా, మీ శిష్యుడు మిమ్మల్ని మించిపోయాడండి అంటే ఆనందం కలుగుతుంది. అంతేకాని నా శిష్యుడు నన్ను మించిపోతాడేమో, వాడికి ఎక్కడ పేరు వస్తుందో అని ఏడ్చే గురువు గురువు కాదు, ఈ ధరణికి బరువు వాడు. ఈ విధంగా నేను సంతోషిస్తున్నాననగానే, అయితే మీరు సంతోషించారు నాకు పట్టా ఇచ్చేసినట్టేనా, పిహెచ్డీ పట్టా ఇచ్చేస్తానంటే ఇచ్చేసాను అన్నాడు ఆయన. వెంటనే ఆయన ఏం చేశాడు, టక్కన శాంబరి మాయ విడిచిపెట్టేశాడు, ఇందేవరక్షుడిగా మారిపోయాడు. గురువుగారి దగ్గర పోయి నేర్చుకుని పారిపోవచ్చు కదా, చెప్పాగా ఈ కర్మయోగం ఎవ్వడూ తప్పించుకోలేడు, దొంగడు దొంగతనం చేసి పారిపోకుండా నేనే దొంగతనం చేశానంటే ఎలాగా. ఈ మధ్యన ఒకడు అలాగే దొరికాడు తెలుసా మీకు, వాడు దొంగతనం చేసిందంతా వాట్సాప్ తీయించుకున్నట్ట, అది ఫేస్బుక్లో పెట్టాడు, దాంతో దొరికాడు. పిచ్చి దొంగడు కాకపోతే ఈ ఘనకార్యం మళ్ళీ వాట్సాప్లో పెట్టుకోవడం ఎందుకు. అలాగ మన ఇందీవరక్షల వారు మొత్తం వైద్యం నేర్చుకుని కిక్కురు మనకుండా పోకుండా శాంబరి బాసి తపస్వితోడ మదమునంటెను, ఈ శాంబరి మాయ విడిచిపెట్టి అసలు రూపం ధరించి అహంకారంతో మేసం మెలేసి ఇలా అన్నట్ట, తండ్రీ నాకు ననుగ్రహింపగదే వైద్యం వంచు ప్రార్థించిన గండ్రల్గా నటులాడి ధిక్రుతుల పోకాల్ మంటి ఓహో మదిన్ తెండ్రల్ గల్గిన వారికే కరణి నేను విద్య రాకుండునే గొండ్రాడాచిన పెండ్లియే మిటికి చిక్కున్ కష్ట ముష్టింపచ అన్నట్ట. నీచుడా, ముష్టెత్తుకు బతికేవాడా, ఆ తిట్లు అలా మొదలెట్టాడు ఆయన. నీచమైన ముష్టితో బతికేవాడా, యాచనతో బతికే దౌర్భాగ్యుడా, నేను నీ దగ్గరకు వచ్చి తండ్రి నాకు ఆయుర్వేద విద్య ప్రసాదించు అని కాళ్ళు పట్టుకుని వేడుకుంటే, బతిమాలితే, ప్రార్థిస్తే చిపో అని తిడతావా, అంతలా నోటుకొచ్చినట్టు మాట్లాడతావా, ఇలా బుగ్గలు పెట్టేసుకుని కళ్ళు ఎరుపెక్కేలాగా పటాపట పళ్ళు కొరుకుతూ తెగతిట్టావుగా, ఏం చేసావు, నన్ను ఏం చేయగలిగావు, ఇదిగో ఈ శిరస్సు మీద ఉన్న శిరోజంలో ఒక్క వెంట్రుకు కూడా పేకలేకపోయావు నువ్వు, నేను పట్టుదల కలిగిన వాడిరా, నీబోటి బోడి విధవ ఇలా అన్నాడండి పాపం, అంత దారుణంగా ఆ మాట అంత తప్పుడు మాట ఉపయోగించాడనమాట. నీలాంటి ఒక సామాన్యుడు, ఒక దౌర్భాగ్యుడు గురుకులం పెట్టుకుని దాని మీద వచ్చే డబ్బుతో బతికేవాడు పాఠం చెప్పకపోతే మాకు ఏమైనా నష్టమా? ఓయ్ గురువా, నేను చెబుతున్నా విను, నీబోటివాడు ఒకడు వెనకటికి పెళ్ళి ఆపాలనుకున్నట్ట, ఓ చోట ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అవుతోంది, ఈ పెళ్ళి ఆపేయాలనుకున్నాడు. పెళ్ళి ఆపాలంటే ఏం చేయాలనుకున్నట్ట, పెళ్ళిలో ఈ భార్యాభర్తల్ని ఓ సన్నికల్లురై తొక్కిస్తారు, రుబ్బురోలు పత్రం తొక్కిస్తారు, అందుకని ఈ గుండ్రాయి దాచేసేట, రుబ్బురోలు పత్రం దాచేట, పత్రం దాచేసాగా పెళ్ళైపోతుందన్నట్ట, రాయి దాచేస్తే పెళ్ళి అవుతుందా, గుండ్రాడా చిన్న పెండ్లి ఏమిటికి చిక్కున్, రాయి దాచేస్తే రాయి లేకపోతే తలకాయ మీద తొక్కించేనా పెళ్లి చేస్తారు, లేదా ఆ తంతు తీసేస్తారు, అంతేగాని పెళ్ళి అవుతుందా, వెనకటికి గుండ్రాయి దాచేట పెళ్ళి అవుతుందా, నువ్వు నేర్పలేదట నా విద్యను నేర్చుకోవడం ఆగుతుందా, మూఢుడా చూసావా, ఆరే ఆరు నెలలలో నీ శిష్యుని మాయం చేసి వాణ్ణి కొండ గుహలో బంధించి వాడి రూపంలో సమస్త విద్యలు నేర్చుకున్నాను, ఆ పోసిన పట్టా, గురువుని మించిన శిష్యుడి అయ్యాను, ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టానంటే నీ ప్రాక్టీస్ పడిపోతుంది, నువ్వే పేటలో పెడతావో అక్కడి నీ ఎదురుకుండా దుకాణం పెడతాను, నీకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటాను అని ఇంక తిట్టకూడదు, తిట్లు తిట్టాడు. గురువుగారిని అలా ఎవరన్నా తిడతారా, అసలు మామూలుగానే పోయే కాలం వచ్చినవాడు గురువుని తిడతాడని సామెత, అచటం ద్వేష్టి గతాయుష్ట చికిత్సకం అని శాస్త్రం, అనగా గతాయుహు ఆయువు తీరినవాడు, పోయే కాలం వచ్చినవాడు అంటే సత్యం ముందు ద్వేష్టి చికిత్సకం, వైద్యుణ్ణి ద్వేషిస్తాడు, వైద్యుణ్ణి ద్వేషించాడంటే వీడికి పోయే కాలం వచ్చిందని అర్థం. ఆ మహాత్ముడు గురువు వైద్యుడు, అటువంటి వాడి దగ్గర నా పూర్వజన్మ కర్మ వల్ల విద్య నేర్చుకున్నవాడిని నేర్చుకున్నట్టుండక అహంకరించి నోటికి వచ్చినట్టు మాట్లాడాను, పోనీ అసలు రూపం ధరించి గురువుగారు నేర్పలేదండి నేను వారు వేషంతో నేర్చుకున్నానండి అని కాళ్ళు పట్టుకోద్దటండి అసలు, అప్పుడు ఆయన సంతోషించేవాడు, మరే నేను తిట్టినా పట్టుదలతో నేర్చుకున్నావురా, అయినా నీ వినయం మెచ్చుకుంటున్నాను అనేవాడు ఆయన. ఇప్పుడు వీడి కర్మయోగం వల్ల ఏం చేశాడనమాట, బండబూతులు తిట్టేశాడనమాట గురువుగారిని, ఇంతవరకు ఎవరు అలాంటి మాట మాట్లాడరు, అది వింటే మనకే మతిపట్టట్లా, ఆ పదాలు వింటూ ఉంటేనే గుండ్రాడాచార పెండి ఏమిటికి చిక్కుని కష్ట ముష్టింపచే అంటాడా పైగా, ఇలాంటి మాటలు మాట్లాడగానే ఇక చూడండి అసలే ఆయన మహాతపశక్తి కలిగిన వాడు, పైగా ఈ వంచనకి కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు, దాంతో అప్పుడు ఆయన ఏమైపెట్ట అని నన్ కన్నులు జేవురింప అధరం వల్లాడ వెల్లపునఃపునరుద్యుకుటి భుజంగ యుగళి పోత్కార ఘోరా నిలంబన నూర్పుల్నిగుడన్ లలాట ఫలకం వందంద ఘర్మాంబువుల్ చినుకన్ కంతు దిదృక్షురుక్షణయనక్షేళా కరాళధ్వనిన్ జటిలుండు కిటకిటంబడి కటంబులు నటింప ముకుపుటంబులదురా కటకట కుటిలాత్మ అటమటంబున విద్యగునుటయుంగాక గుటగుటలు గురువుతోనాయని కటకటంబడి కకపాలలోని బూది కేలంగొని ఆసురియగు మాయ మాయడ ప్రయోగించి వంచించి అపహసించితివిగావున అసురవై పిసితంబును వసయును అసురుగ్రసంబును అశనంబు మెసవి వసుధ వసియింపుమని బసుమంబుదల్లా గుండె జల్లుమని కల్లువడి మునిదల్లదు పదపల్లవంబులందరండి ఇట్లాంటి అని ఒక వచనం రాశారు. ఆయనకి ఎంత కోపం వచ్చిందో ఈ ఒక్క వచనంలో మహానుభావుడు రాశాడు. ఇలా అనగానే కళ్ళు ఎరుపెక్కాయి. ఈ కనుబొమ్మలు రెండు పాములో ఉన్నాయి, ఇదో పాము ఇదో పాము, రెండు కనుబొమ్మలు ఉంటాయిగా ఇవి ఇలా ఇలా కదిలేయి, కనుబొమ్మలు కదిలే కదులుతున్న రెండు కనుబొమ్మలు రెండు పాములు బుస్సుంటూ వెదకొచ్చినట్టు ఉన్నాయి. ఈ కనుబొమ్మలనే పాములు బుస కొడుతూ ఉంటే ఆ బుస ముక్కులోంచి ఊర్పు రూపంలో పెట్టుకొచ్చినట్టుందట, ఎప్పుడు కూడా కోపం వచ్చినాడు అంటాడుగా, ఈ ముక్కులోంచి గాలి వస్తోంది, ఆ గాలి ఎలా ఉందన్నమాట, ఈ కనుబొమ్మలు పాములు అయ్యాయి, ఆ పాములు ముక్కులోంచి గాలి విడిచిపెడుతున్నాయి, అది బొస పాము బొస అన్నట్టుగా ఉందన్నమాట. ఈ విధంగా కనుబొమ్మలు ముడివేసి అవి పాముల్లా చేసి బొస కొడుతున్నట్టుగా గాలి విడిచిపెట్టాడు. పళ్ళు పటపట కొరికాడు. చెమట పట్టేసింది, ముఖం మీద కోపం వస్తే చెమట పడుతుంది. ఈ బొగ్గలు కదిలిపోయాయి, పెదవి కిందకి వాలిపోయింది, పళ్ళు బయటకు వచ్చాయి. ఇల్లా అన్నాడు ఒక్కసారి. ఆ పళ్ళు కట కట పట పట కొరికి బారేశాడు ఆయన. ఆ తర్వాత ఏమన్నాడు, మూర్ఖుడా, మోసం చేసి రాక్షసమాయ ప్రయోగించి నా దగ్గర విద్య నేర్చుకోవడమే కాకుండా ఇప్పుడు గురువులు తిడతావా, వేళాకోళం వాడతావా, నోటికొచ్చినట్టు వదరుతావా, ఏం విద్య నేర్చుకున్నవాడు వినయంతో పాదాల మీద పడి గురుదేవా తప్పయింది కపట రూపంతో విద్య నేర్చుకున్నాను క్షమించమని అని ఉంటే నేను నిన్ను క్షమించేవాడిని. గురువులతో వేళాకోళం వాడతావట్రా, దీనికి తగిన ఫలితం అనుభవించు. నువ్వు ఏ రాక్షస మాయ నాయ మీద ప్రయోగించి ఈ విద్య నేర్చుకున్నావో ఆ మాయ నిన్ను రాక్షసుడిగా మార్చుగాక. ఇదిగో ఈరోజు నుంచి నువ్వు భయంకరమైన మూడు తాడి చెట్ల పొడువున్న బోడిగుండు కలిగిన క్రూర రాక్షసుడిగా మారిపో. రాక్షసుడివై మనుష్యుని పట్టుకు తిను. నీ భార్యని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ భటుల్ని కూడా మెడ విరిచి వాళ్ళ మాంసం తిని వాళ్ళ రక్తం గడగడ కూల్ డ్రింక్ థమ్సప్ తాగినట్టు తాగి దౌర్భాగ్యుడా అని తెగతిట్టి నీ వంశం నీ చేతులారని ఆశ్రయం చేసుకో అని. పక్కనే ఒక సంచి ఉంది ఆయన దగ్గర, ఈ భుధానికి తగిలించుకునే సంచి, అందులో భస్మం ఉంది. ఆ విభూతి తీసి మీద జల్లాడు. జల్లి రాక్షసుడు వైపు అన్నాడు, మాంసం తిని బతుకన్నాడు. నీ కుటుంబాన్నే పీక్కు తినేయి, నీ భటుల్నే తినేయి అన్నాడు. ఈ విధంగా నీ బతుకంతా తెల్లారుగాక, క్రూర రాక్షస రూపంతో తెల్లారుగాక అనగానే ఈయన గుండె జల్లుమంది. రాయిలా నిలబడిపోయాడు ఒక క్షణం. అక్కడ కళ్ళు వడి అన్నారు, అంటే బండరాయి అయిపోయాట, నిశ్చేష్టుడైపోయాడు ఆ శాపం అనగానే. ఆ తర్వాత గుండెలు కొట్టుకుంటూ ఉండగా వణికిపోయి ఏం చేయాలో తెలియక చెమట్లు పట్టేసి ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాడు, ఏడ్చేశాడు. మహానుభవ, నేను చాలా పొరపాటు చేశాను, నా పూర్వజన్మ కర్మయోగం వల్ల మహాపాపం వల్ల ఇలాంటి పిచ్చివాగుడు వాగాను. నా యజ్ఞానము సైచి సంయమి వరేణ్యా కావమే రాక్షసుండై ఏ నెట్లు భరిల్చువాడ దురితంబు అయ్యో నృమాంసంబు కూడై ఏ నెట్లు భరించువాడ ఉదరంబు ఆర్ద్రాంతరంగుండవై ఓ అయ్యా దయచేయవే అవధి ఏ నోపంగదే శిక్షకున్. కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాట, కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగాడు. ఆ మహర్షిని పట్టుకుని ఏడుస్తూ, నా అజ్ఞానాన్ని క్షమించు, నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, కోపమును జయించిన వాడివి, పరమపుణ్యాత్ముడివి, మేము మూర్ఖులం. నువ్వు చెప్పినట్టుగా డబ్బుందనే అహంకారం, పదవి ఉందనే అహంకారం, ఇవన్నిటికీ మించి పెద్దవాళ్ళని మోసం చేసి వాళ్ళని పడగొట్టి ఏదో విజయం పొందామనే ఒక పెద్ద ఆలోచన. మహాత్ముల్ని మోసం చేయటం ఒక తప్పు, మోసం చేసి ఈ విషయం 10 మందికి చెప్పుకుని అదేదో గర్వం కింద భావించడం అది ఇంకా మహాపాపం అండి. మోసం చేయడం అనే తప్పు కంటేట మోసం చేసినందుకు విర్రవేగడం ఇంకా తప్పే. నేను వాడిని పడగొట్టే చూసావా, వాడిని మోసం చేశా, వాడికి తెలియకుండా వాడి డబ్బులు హక్కున్నాను అని చెప్పడం ఉందే అది ఇంకా పాపంట. మోసము చేసి ధనము సంపాదించడం ఎంత తప్పో, ఈ మోసము చేసి ధనము సంపాదించానని 10 మంది దగ్గర డబ్బా కొట్టడం ఇంకా పాపం. ఈ తప్పులన్నీ నేను చేశాను, నీవా కఠోర శాపం పెట్టావు, రాక్షసున్నై నేను పాపాలు ఎలా మూటకట్టుకుంటాను, ఆ రాక్షస రూపంతో రక్తం మాంసం కొవ్వు తిని త్రాగి కడుపు నింపుకోమంటావా, రక్తంతో బ్రతకమంటావా, మాంసంతో బ్రతకమంటావా. నీవు ఇటువంటి కఠోర శాపం క్షణికోద్రేకంతో ఇచ్చావు, సరే ఇచ్చావు కాబట్టి నేను దాన్ని అనుభవించక తప్పదు. నీవు మహాత్ముడివి, కరుణాస్వరూపుడివి, నా మీద జాలి వహించు. నీ కొడుకును అనుకో, నీ కొడుకు తప్పు చేస్తే తిట్టినా మళ్ళీ దగ్గరికి తీసుకుంటావు కదా, అలాగే నా శాపాన్ని సాధ్యమైనంత తొందరగా తొలగించు. అవధి ఇమ్మన్నాడు, అవధి అంటే పరిమితి విధించు. ఎంతకాలమునకు నాకు శాప విముక్తో చెప్పు, శాపం ఇచ్చావు దీనికి విముక్తి కూడా చెప్పు. నేను ఎక్కువ కాలం హింస చేయలేను, అందులో నా వాళ్ళని ఎలా తింటానంటే ఆయన జారిపడి, సర్లే అయితే నువ్వు రాక్షసుడు అవుతావు, ఒక్క నీ భార్యని కూతుర్ని తప్ప తక్కిన వాళ్ళందరినీ తినేస్తావు నీ వాళ్ళని, ఇంతకుమించి ఈ శాపంలో నేను మార్పు చేయను. ఇలా నువ్వు సంవత్సర కాలం రాక్షస రూపంలో ఉన్న తర్వాత ఒకనొకనాడు నీ కూతుర్నే తినడానికి వెంటపడతావు, నీ కూతుర్ని తెగ తరుగుతావు, ఆవిడ భయపడి పారిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక మహారాజు, నీ కాబోయే అల్లుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు, ఆ రాక్షస రూపంలో ఉన్న నిన్ను సంహరించి నీకు శాపవిముక్తిస్తాడు. నీ కాబోయే అల్లుడి చేతిలో నువ్వు కాలి బూడిదయ్యాక నీ రూపం నీకు వస్తుంది. నీకు రూపం ఇచ్చిన వ్యక్తిని నీ అల్లుడిని మాత్రం చేసుకొస్తుమా, అతని వల్ల ఒక కారణజన్ముడు పుడతాడు. పొమ్మనగానే ఏమీ చేయలేక ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ ఉంటేనే శాపం మొదలైందిట, తల మీద సన్నని బాధ మొదలైంది, ఏమో నరాలు పీకుతుండే బాధ కలిగింది. ఈ సన్నని బాధ కాస్త పెద్ద తలపోటుగా మారిపోయింది. శాపం వల్ల రాక్షసుడయ్యే ముందు తలపోటు వస్తుంది, అది ముందు కొంచెం మొదలవుతుంది, ఈ కొంచెపు తలపోటు పెద్దదవుతుంది, ఆ పెద్ద తలపోటు ఇంకా 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 తల పగిలిపోయే స్థితికి తీసుకొస్తుంది. తల పెటిల్ అంటోందేమో అనే బాధ కలిగినప్పుడు వీడు రాక్షసుడైపోతాడ. అలా ఇంటికి రాగానే ముందు నొప్పి మొదలయ్యింది, ఆ నొప్పి ఎక్కువైపోయింది. కాసేపటికి పెటిల్ అనే శబ్దంతో నా తలలో ఒక నరం పేలింది, అది పేలడంతో నేను ఏమైపోయానో నాకు తెలియదు. నా శరీరం మూడు తాడి చెట్ల ప్రమాణమునకు పెరిగింది. నా శరీరంలో ఈ నల్లదనం వచ్చింది, తెల్లగా అందంగా ఉండే నేను భయంకరమైన మసి వంటి ఆకారం పొందాను. ఇంత పొడుగై కోరలు గోళ్ళు, నోట్లో కోరలు చేతికి గోళ్ళు ఇవి పొందాను. కళ్ళు పెద్ద పెద్ద బండి చక్రాల్లో అయిపోయాయి, ఆ బండి చక్రాల్లో ఉన్న కళ్ళు ఎర్రబడిపోయాయి, పెద్ద బాణకడుపు వచ్చింది. నాయన అల్లుడు ఏం చెప్పంటావు, ఆ రాక్షస రూపం పొందినప్పటి నుంచి విపరీతమైన దాహం దాహం దాహం, సముద్రాలైనా తాగేద్దాం అనిపించింది నాకు, చెరువులు చెరువులు తాగేద్దాం, నదులు నదులు తాగేద్దాం అనిపించేది. ఇంకా ఆకలి ఆకలి, మాయదారి ఆకలి, ఒకటే ఆకలి, ఆకలో ఆకలో అనిపించింది. కుంభకర్ణుడు లాంటి వాళ్ళ గురించి విన్నాం, అది నా జీవితంలో నా నెత్తి మీద పడింది. ఈ ఆకలికి తట్టుకోలేక కసి తట్టుకోలేక ముందు భటుల్ని చంపించేశాను, భటుల్ని చంపి తినడం మొదలెట్టాను. దాంతో తక్కిన భటులు పారిపోతుంటే రాజుగారి ఆజ్ఞ ధిక్కరించి పారిపోతున్న భటుల్ని చంపండ్రా అని వినుకాళ్లతో వాళ్ళు కొట్టి చంపించాను. ఆ తర్వాత వినుకాళ్ళని చేతులతో పట్టుకుని నోట్లో వేసుకున్నాను. అదేమాకలో అంతమంది భటుల్ని తినేశాను, వినుకాళ్ళని తిన్నాను, అంతఃపుర పరిచారికల్ని చిన్నా చితగా వంకబెట్టి వాళ్ళని చంపి తినేశాను. ఈ విధంగా మొత్తం నా అంతఃపురం ఖాళీ అయిపోయింది. నా అంతఃపురం చుట్టూతో ఉండేటటువంటి భవనాలలో ఉన్నటువంటి సేవకులు చచ్చిపోయారు, భటులు చచ్చిపోయారు, వీరులు చచ్చిపోయారు, చివరికి ఇనప ముక్కలు కూడా తినేయడం మొదలెట్టాను నవిలేసి ఆకలి తట్టుకోలేక. ఇప్పుడు ఏం చేశాను, ఎప్పుడైతే నా రాజధాని మొత్తం పాడైపోయిందో మా ఆవిడ మాత్రం తెలివిగా తప్పించుకు పారిపోయింది. ఈ కూతురు ఏమైందో తెలియదు. తక్కిన వాళ్ళంతా తినేశాక ఆకలి కోసం పక్క ఊళ్ళ మీద పడ్డా. నా రాజ్యంలో చాలా గ్రామాలు ఉన్నాయిగా, ఈ గ్రామాల మీద పడి కనిపించిన వాడిని 10 మందిని 20 మందిని రోజు బొక్కేయడం మొదలుపెట్టా. తినేటే నోట్లో వేసుకుని వేరుశెనగ గుడు నవ్వినట్టుగా, జంతికలు కరకరలాడించినట్లుగా ఇలా నవిలి నవిలి తినేశాను. చివరికి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కూడా పోయాయి. మల్లె వట్టిన చేని క్రమంబుగాగా, పొలాలకి మల్లె అని ఒక చీడ పడుతుంది తెలుసు కదా, ఆ తెల్ల రోగం వచ్చి మొత్తం చేనంతా నాశనమైపోతుంది. అలా పల్లెటూళ్ళు, పట్టణములు, నగరములు, నా రాజధాని అన్నీ నాశనమైపోయాయి. అసలు పౌరులు లేకుండా పోయారు. పౌరులు ఎప్పుడైతే పోయారో అప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఈ అడవిలో పడ్డాను. అడవిలో ఏనుగులు, అడవి పందులు ఇవి దొరికాయి, అవి తింటూ ఉంటే ఇదిగో ఈ నా కూతురు కనపడింది. ఆ సమయంలో నేను రాక్షసుడిని, రాక్షసుడికి కూతురు ఏమిటి, భార్య ఏమిటి, ఎవరైనా ఒకటే. ఆ సమయములో నా కూతురు నాకు కేవలం ఆకలి తీర్చుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక వస్తువు. నాకు నా కూతురు ఆ సమయంలో మంచి కర్రపెండలంలా కనపడింది. అందుకని నా బుర్రలో కర్రపెండలం ఉంది కనుక దాన్ని పట్టుకుందాం, తినేద్దాం, కరకరలాడిద్దాం అనుకున్నాను. దాన్ని వెంటపడ్డాను. నా అదృష్టవశాత్తు శాపానికి ఇప్పటికి అవధి ఏర్పడినట్టుంది. నువ్వు దర్శనమిచ్చావు, భయంకరమైన ఆగ్నేయాస్త్రం నా మీద ప్రయోగించావు. ఆ ఆగ్నేయాస్త్రం నన్ను కాల్చింది, బూడిద చేసింది, నాకు శాప విముక్తయ్యింది. ఈ విధంగా నన్ను అనుగ్రహించి తిరిగి నాకు గంధర్వ రూపం ఇచ్చిన మహానుభావుడివి నాయన సరోజి, నువ్వు నా అల్లుడివి. ఇదిగో అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు కానీ అసలు ఆ మనోరమను చూసినప్పుడే ఈయన మనస్సు పాడేసుకున్నట్ట. ఆవిడ మనోరమ కాదు, ఈయన మనోరమ, ఈయన మనస్సుకి లక్ష్యమయ్యింది. అందువల్ల నీలాంటి మహానుభావుడు, అందున మేనమామ వరస అయిన వాడు ఇటువంటి సుందరిని ఇస్తానంటే కాదంటావా, చేసేయి పెళ్ళి అన్నాడు ఈయన. అమ్మాయి అదే కోరుకున్నది, అబ్బాయి అదే కోరుకున్నాడు. మామగారు అదే కోరుకున్నాడు. కాబట్టి ఆయన వెంటనే తన మహామహిమతో రెండు దండలు తెప్పించాడు. ఆ దండలు ఇద్దరు వేసుకున్నారు. గాంధర్వ వివాహం చేసేసాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోతూ అల్లుడు ఏదో తూతూ మంత్రం కింద పెళ్లి చేసేసాను, మెళ్ళలో దండలు వేసేసి, సమయానికి నా భార్య లేదు, నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉన్నాను, నా రాజ్యం లేదు. పెళ్లి చేసినప్పుడు అల్లుడికి ఏదో కట్నం ఇవ్వాలంటారు. ఇవ్వడానికి నా దగ్గర ఏముంది, నువ్వు నన్ను బూడిది చేసేవే, ఆ బూడిద తప్పేం లేదు ఇక్కడ. అయినా నీకేం తక్కువ చేయనో అల్లుడు, నీకు నేను గొప్ప కట్నం ఇస్తాను. నేను నానాయాతనపడి గురువుగారి దగ్గర నేర్చుకున్న ఆయుర్వేద విద్య మంత్రశక్తి వల్ల నీకు ధార పోసేస్తున్నాను అని దగ్గరికి పిలిచి ఆయన చేతిలో నీళ్లు పోసి, నా ఆయుర్వేద విద్య మొత్తం నీకు ధార పోస్తున్నాను అన్నాడు. అలా విద్యలు ధార పోసేటటువంటి శక్తికి అంధరోలకు ఉంటుంది. వాళ్ళు చేతిలోకి నీళ్లు తీసుకుని నా విద్య నీకు ఇస్తున్నాను అంటే ఈ విద్య అవతల వాడికి వెళ్ళిపోతుంది. వీడి దగ్గర ఉంటుంది, వాడికి ఉంటుంది అంటే మళ్ళీ వీడి దగ్గర ఏం పోదు. ఇది ఏమైనా 10 రూపాయలు కట్ట, అవతల వాడికి ఇస్తే మా దగ్గర ఏ కట్ట లేకుండా పుట్ట ఖాళీ అవ్వడానికి. ఇది మహామంత్ర విద్య కనుక ఈ విద్య ఆయనకి ఉంటుంది, దీనికి ఉంటుంది. ఈ విధంగా చేతిలో నీళ్లు పోసుకుని ఆయన చేతిలో పోసి మమ విద్యాం ప్రదేహి అంటూ చేతిలో పోసేశాడు. ఆయుర్వేద విద్య అల్లుడికి ఇచ్చాడు. అల్లుడు గారు పెళ్ళికి విద్యను పొందేట కట్నంగా ఆయుర్వేద విద్యను పొందేట. ఏ మెడికల్ కాలేజీకి ఎంట్రన్స్ రాయక్కర్లేదు, డొనేషన్ కట్టక్కర్లేదు, 5 ఏళ్ళు హౌస్ సర్జన్ చేయక్కర్లేదు, కష్టం లేకుండా మొత్తం విద్య వచ్చిందండి, ఎంత అదృష్టం. అలాంటి మామగారు ఎవరన్నా దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. హాయిగా ఆయుర్వేదం నేర్చుకోవచ్చు. ఆయుర్వేదం నేర్చుకుంటే వీడు ఆరోగ్యంగా ఉంటాడు, 10 మంది ఆరోగ్యంగా ఉంటాడు. ఈయన విద్య నేర్చుకుని మామగారిని పొమ్మన్నాడు. ఈమెను వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చాడు. తల్లి వరూధినికి నమస్కరించాడు. ఇప్పుడు ఆవిడ పెళ్ళైనా ఉత్సాహంగా లేదట. ఈయనకు అనుమానం వచ్చింది. పెళ్ళిలో చూశాను, వంచిన తల ఎత్తలేదు, సహజంగా ఆడవాళ్ళకి సిగ్గుంటుంది కదా అనుకున్నాను. కానీ మన రాజభవనానికి వచ్చినా రాజమందిరానికి వచ్చినా ఎక్కడ నీ ముఖంలో కళాకాంతులు లేవు. నిజంగా నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా, లేక మీ నాన్నగారు అంటగట్టాడు గనక పెళ్లి చేసుకున్నావా? వివాహమైన కొత్తలో స్త్రీ ఎంత ఉత్సాహంగా ఉండాలి, భార్యాభర్తల ఆనందంతో కలగా కమ్మని కలగాని పాటలు పాడుకోవాలి, నువ్వేమిటిలాగా శిలగా మిగిలిపోయావు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ, ఏం చెప్పనండి, నాకు మీరంటే చాలా ఇష్టం, ప్రాణం, నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, మీరు లేకపోతే నేను ఎక్కడుంటాను. కానీ పెళ్ళైన శుభ సందర్భంలో నా చెలికత్తెలు కష్టపడుతున్నారని గుర్తుకొచ్చి నేను సుఖంగా లేను. మీకు చెప్పాను కదా ఏమని, నాకు కళావతి విభావరి అని 2 స్నేహితురాళ్ళు ఉన్నారు. అందులో మందాధరుడు అని పేరు కలిగినటువంటి ఒక విద్యాధరుడు ఉన్నాడు. ఆయన కూతురు పేరు విభావరి, పరమ సౌందర్యవతి. ఆయన ఎంత గొప్పవాడో తెలిసిన, చాలా కాలం క్రితం ఆయన ఈ విభావరి అనేటటువంటి కూతుర్ని కన్నాడు. ఈ విభావరి అనే కూతుర్ని కష్టపడి పైకి తీసుకొచ్చి పెంచి ఆ తర్వాత అన్నట్ట, అమ్మాయి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను తపస్సుకి, నిన్ను ఇందీవరక్షుడు అనే గంధర్వుడికి అప్పగిస్తాను, నేను విద్యాధరుడిని, ఆయన గంధర్వుడు, నీ పెళ్ళి బాధ్యత అంతా ఆయన మీద పెడుతున్నాను అని చిన్నప్పుడే పట్టుకొచ్చి ఈ అమ్మాయిని, ఆ మందాధరుడు ఈ విభావరిని మా నాన్నగారికి ఇచ్చాడు. ఆయన తపస్సు గడిపోయాడు. అప్పుడు మా నాన్నగారు, నాయనా మందాధర, నా కుమార్తె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో వాడినే ఈ అమ్మాయికి కూడా ఇచ్చి పెళ్లి చేసి ఈ అమ్మాయిని కూడా నేను నా కన్న కూతురులా భావిస్తాను, ఈ ఇద్దరిని ఒకే చోట ఉండేలా చూస్తాను, ఈ ఇద్దరు మంచి స్నేహంతో ఉండేలా చూస్తానని మా నాన్నగారు మాటిచ్చాడు. ఆ తర్వాత మా నాన్నగారు రాక్షసుడైపోయాడు. ఆ మందాధరుడు ముందే వెళ్ళిపోయాడు. నువ్వేమో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు, నా చెలికత్తె మాత్రం ఒక మునీశ్వరుడి శాపంతో క్షయరోగంతో బాధపడుతుంది అని చెప్పుకున్నాక మనం, ఈ మందాధరుడి కూతురైనటువంటి విభావరి కళావతి మనోరమతో కలిసి హిమాలయ పర్వతాలలో ఒక మునీశ్వరుడు యొక్క ముక్కుపుచ్చుకున్నారు. దాంతో ఆయన కోపం వచ్చింది. ఈవి నెలగో రాక్షసుడు తరువుగా కానీ చెప్పించాడు మనోరమని, వీళ్ళిద్దరిని క్షయరోగంతో బాధపడండి అని చెప్పించాడు. వాళ్ళేమో కొండ గుహలో దగ్గుకుంటూ క్షయరోగంతో నానా బాధ పడుతున్నారు. ఉపన్యాసం ప్రారంభంలో మన వాళ్ళంతా తగ్గినట్టుగా కాకపోతే ఇది ఒక క్షణంలో దగ్గు, అది ఎప్పుడూ దగ్గే నిత్య యక్షమం. ఆ యక్షమ రోగంతో బాధపడుతున్న చెలికత్తెళ్ళు తలుచుకుని దుఃఖిస్తున్నాను. పైగా మా నాన్నగారు మాట ఇచ్చాడు, ఆ అమ్మాయిని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని, ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళలా పెరిగేలా చేస్తానని. ఇప్పుడు ఆ మాట మా నాన్న తప్పాడు, నేను ఎలా తప్పుతాను? చెలికత్తె రోగంతో బాధపడుతూ ఉంటే ఆ రోగము కూడా నా కోసం తెచ్చుకుని ఉంటే, అది ఎక్కడో కష్టపడుతూ ఉంటే నేను ఎలా సుఖపడతాను అన్నదా? ఈవిడ బాధ అదనమాట.